మూడో అధ్యాయంలోకి అడుగు పెడదాం. మళ్ళీ అక్షతలు పట్టుకోండి. ఇప్పుడు మూడో కథ. ఈ వ్రతం ఎవరు చేశారో వాళ్ళందరి కథలు చెబుతున్నాను వినండి అని సూత మహర్షి శౌనకాదులకి చెప్పాడు. పూర్వం ఉల్కాముఖుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఎప్పుడూ సత్యమే పలికేవాడట, మాట వరసకు కూడా అసత్యం ఆడేవాడు కదట. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అది కొంచెం కష్టమే, పైకి ఎన్ని చెప్పినా ఇంద్రియ నిగ్రహం చాలా కష్టం కదటండి. ఎదురుగుండా సత్యనారాయణ ప్రసాదం కనబడుతూ ఉంటే మూత తీసి పెడితే ఎప్పుడు కథ అయిపోతుందిరా బాబు, ఎప్పుడు తిందామా అనిపిస్తుందా లేదా? ప్రసాదం కొంతవరకు ఏమనుకోండి, కొంతమందికి ఏది కనపడే తినాలని అనిపిస్తుంది. ఒక్క అదృష్టం గురువుగారిని తినడం లేదు కానీ. అందువల్ల ఇంద్రియాలను అదుపులో పెట్టడం కష్టం. ఈయన జితేంద్రియ, జితేంద్రియ సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజాహ సంతోషయేత్ సుధీహి. ఈయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టాడు, సత్యం పలుకుతాడు. ప్రతిదినము దేవాలయానికి వెళ్ళాడు వాడట. ప్రతిరోజు రాజులకి గుళ్ళోకి వెళ్ళడం కొంచెం కష్టం, ఎందుకంటే రాజకార్యాలు ఉంటాయి. కానీ ఆయన అలా ఎప్పుడూ రాజకీయములున్నాయని పనులున్నాయని ఏమాత్రము బద్ధకించేవాడు కాదు. ఎన్ని పనులున్నా అనుదినము దేవాలయానికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి ఇలా పురాణాలు చెప్పేవారికి, పారాయణ చేసేవారికి, అర్చనలు చేయించేవారికి, పేదవారికి అందరికీ లెక్కలేనంత ధనం ఇచ్చేవాడట. ధనం దానం చేసేవాడు ఆయన. ఆయన భార్య పేరు శీలవతి. ఆవిడతో కలిసి భద్రశీలా నదీ తీరములో ఒకసారి ఈయన సత్యనారాయణ వ్రతం చేయడానికి సంకల్పించాడు. ఆయన రాజధాని భద్రశీలా నదీ తీరంలో ఉన్నది. అక్కడ భార్యాసమేతంగా ఈ వ్రతం చేశాట ఆయన. ఈ వ్రతం ఎవరైనా విడిగా కూడా చేసుకొచ్చండోయ్, కానీ భార్య ఉండగా భార్యతో కలిసి చేస్తే మంచిది, అందుకని భార్యాసమేతంగా కూడా చేశాడు ఆయన. ఆయన ఈ వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి సాధువు అని పేరు కలిగిన ఒక వర్తకుడు వచ్చాడు. ఆ రోజుల్లో సముద్ర వర్తకుల్లో చాలా గొప్పవాడు ఆయన. ఆ రోజుల్లో సముద్ర వర్తకం మాట్లాడండి చాలా గట్టిది. ఆ వ్రతం, ఆ వర్తకం చేయాలంటే డబ్బే కాదు, సాహసం ఉండాలి. సముద్రం మీద కొన్ని ఓడల్ని వెంట పెట్టుకుని మళ్ళీ ఈ ఓడల్ని రక్షించుకోవడానికి, సముద్రపు దొంగల నుంచి, పైరేట్స్ నుంచి రక్షించుకోవడానికి ఓడల్లో సైనికుల్ని తీసుకెళ్లేవారు. ఈ సాధు అనేవాడు 14 ఓడలతో వర్తకం చేసేవాట. ఒక ఓడలో 10,000 మంది ప్రయాణించవచ్చు. అంటే ఎంత పెద్ద ఓడో ఆలోచించండి. ఇన్ని ఓడలు గనక, ఈ 14 ఓడల్ని రక్షించడానికి ఆయన దగ్గర 10,000 మంది సైనికులు ఉండేవారు. ఏకంగా బాణాలు వేసేవాళ్ళు, కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు, ఈటలతో పొడిచేవాళ్ళు, అటువంటి భటులు ఉండేవారు. వీళ్ళని పోషించాలి, వంట వాళ్ళని పోషించాలి, అందులో ఫస్ట్ క్లాస్ అని ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఓడలు చాలా బాగుండేవి. ఆ ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది. సేవకులు ఉంటారు, వంటలు చేసేవాళ్ళు, ఏం పనులు చెబితే పనులు చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, ఇన్ని రకాల వ్యక్తులను వెంటబెట్టి వెళ్ళాలి. అంటే ఎంత పెద్ద వ్యాపారం, ఎంత ఖర్చు, ఎంత ఆదాయం ఉంటుందో ఆలోచించండి. సముద్ర వ్యాపారం అందరికీ కలిసి రాదు, ఈ సాధువుకి కలిసి వచ్చింది కూడా. అతడు పరమ భక్తుడు. ఏంటో అందరూ సాధువుని అంటే వేళాకోళం కింద తీసేస్తున్నారు. విష్ణుమూర్తిని కళ్ళారా చూసిన ధన్యాత్ముడు అతడు, అంత గట్టివాడు. ఆయన చిన్న పొరపాటు వాయిదా వేశాడు, అదొక్కటే ఆయన చేసిన పొరపాటు. అంత గొప్పవాడు ఆ సాధువు. అటువంటి సాధువు ఈ వ్యాపారం చేస్తూ చేస్తూ భద్రశీలా నదీ తీరానికి వచ్చాడు. సముద్రంలో ఓడలు లంగరేసి చిన్ని చిన్ని బోట్లలో, లైఫ్ బోట్స్ అంటారన్నమాట, వాటిల్లో నదుల్లోకి వచ్చి అక్కడున్న రాజులతో వీళ్ళు సంబంధం పెట్టుకుని వాళ్ళకి పన్ను కట్టి తమ వస్తువులు అక్కడ అమ్ముకుని అక్కడ కొంచెం తక్కువకి దొరికే వస్తువులు పెట్టుకెళ్ళి ఎక్కువ చోట్లకి తీసుకెళ్ళి అమ్మేవారన్నమాట. కొన్ని చోట్ల లవంగాలు దొరుకుతాయి, యాలకులు దొరుకుతాయి, అక్కడ తక్కువకు దొరుకుతాయి, ఓ 10 రూపాయలకు కొని కేజీ, ఇంకో చోట ఎక్కడో దాన్ని లాభానికి అమ్ముకునేవారు 50 రూపాయలకు, 100 రూపాయలకు. అలాగే కొన్ని చోట్ల నవరత్నాలు తక్కువకు దొరుకుతాయి, వాటిని ఎక్కువ చోటకి అమ్మేవారు. అలా తక్కువ చోట్లేమో తక్కువ రేటుకు దొరికే వస్తువులు కొనుక్కుని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం వ్యాపారంలో ఒక లక్షణం. తమ దగ్గర ఉన్న వస్తువులు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఎక్కువ రేటుకి ఆ ఊళ్ళో అమ్ముకునేవారు అన్నమాట. ఇలా చందనం, నవరత్నాలు, గంధపు చెక్కలు అన్నవాడు చంద్రం అంటే, ఈ యాలకులు, లవంగాలు, వస్త్రాలు, ఇలా ఒకటేమిటి ఓడల్లో తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉండేవారు. ఈ భద్రశీలా నదీ తీరంలో చందన ద్రవ్యాలకు విలువ ఎక్కువ, అక్కడేమో రత్నాలు బాగా దొరుకుతాయి, అందుకని రత్నాలు కొనుక్కునేవారట. ఇక్కడ చందనాది ద్రవ్యాలు అమ్మేవారు అన్నమాట. ఆ రాజుగారితో ఈయనకి స్నేహం ఎక్కువ ఉండేది. ఇంచుమించుగా మహారాజులందరితో స్నేహం ఉంటుంది, ఎందుకంటే రాజులకి వీళ్ళ వల్లే కదా లాభం. మహారాజుల్ని ఈ వయస్సులే పోషించారు, వర్తకులే పోషించారు ఆ రోజులు, బోలెడంత ట్యాక్సులు కట్టి. అలాగే ఈ వర్తకుడు రాజుగారితో స్నేహం ఉండడం వల్ల చిన్న బోట్లో వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆయనకి కానుకలు ఇచ్చాడు. రాజుగారు కాసేపు కూర్చో వ్రతంలో ఉన్నానడగానే కుతూహలంగా, ఏమిటి వ్రతం అన్నట్ట. ఇది సత్యనారాయణ వ్రతం అండి, నాకు పిల్లలు లేకపోతే వ్రతం చేశాను, అయి పిల్లలు పుట్టారు, అందుకని కృతజ్ఞతగా ప్రతి మాసం ఈ వ్రతం చేస్తున్నానడగానే, నాకు పిల్లలు లేరండి, పెళ్ళి 16 ఏళ్ళయింది, ఈ వ్రతం చేస్తామని మొక్కుకుంటే పిల్లలు పుడతారా అన్నాడు సాధువు. ఓ సందేహం లేదు, పుడతారన్నట్టు ఆయన. వెంటనే ఆయన సంతానం కలిగితే వ్రతం చేస్తాను అని మొక్కుకున్నాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గర వ్యాపారం ముగించి ఇంటికి వచ్చాడు. ఆయన భార్య పేరు లీలావతి. ఆవిడకి ఈ విషయం చెప్పాట. ఆవిడ ఆనందపడిపోయింది, ఎంత మంచి పని చేశారండి మీరు అంది. స్వామివారికి సంతానం కలిగితే వ్రతం చేస్తాను అని మొక్కుకోవటం వల్ల ఈయనకి కూతురు పుట్టింది. కూతురైనా కొడుకైనా ఆ రోజులో సమానంగా చూసేవారు. ఇప్పటికి మళ్ళీ కొడుకే కావాలి కూతురే కావాలని ఏం పట్టుదల లేదనమాట. ఆ రోజులో సంతానం కలిగితే సంతోషించేవారు ఎక్కడో కొంతమందిని పక్కన పెడితే. ఈ అమ్మాయికి కళావతి అని పేరెట్టారు. చంద్రకళలు అభివృద్ధి చెందినట్టుగా ఈవిడ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కళావతి అని పేరెట్టారు. దినదిన ప్రవర్ధమాన అయ్యింది ఆవిడ. భార్య లీలావతి ఏమండోయ్, సంతానం కలిగితే వ్రతం చేస్తానని మొక్కుకున్నారు, వ్రతం చేద్దామా అంటే కొంచెం పెద్దయ్యాక చేద్దాంలే అన్నాడు ఆయన. ఆయనకి ఏమీ అసత్యం వాడాలనే కోరిక లేదు సుమా, కేవలం పనులు కొద్ది రోజుల తర్వాత చేద్దాం, వాయిదా వేద్దామనే లక్షణం మాత్రమే ఉన్నది. ఈ అమ్మాయి పెద్దయ్యింది. ఏమంటే అమ్మాయి కూడా పెద్దదయ్యింది వ్రతం చేద్దామని, కానీ పెళ్ళిలో ఒకేసారి చేసేద్దాం అన్నాడు ఆయన. కాంచీపురంలో ఓ మంచి కుర్రాడు దొరికాట. ఈయన ఎవరిని పెడితే వాడిని అల్లుడిగా చేసుకోవడానికి ఇష్టపడలా. వర్తకులకి తెలివైనవాడు కావాలి, కుటుంబాన్ని నిలబెట్టేవాడు కావాలి, సర్వనాశనం చేసేవాడు వల్ల ఉపయోగం ఉంది. అసలు ఎవరికైనా మంచి అల్లుడు రావాలి, అందులో వర్తకం పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ఇంకొంచెం తెలివైన అల్లుడు కావాలి. అందుకని దూతల్ని కాంచీపురానికి పంపాడు. పంపి ఓ మంచి కుర్రాన్ని వెతకండి అన్నట్ట. ఈ దూతలు ఏం చేశారో తెలిసిన, మేము ఒక పాత్రలో బియ్యం ఇస్తాం, బియ్యానికి తగినంత నూనె కావాలి, ఆ నూనె పట్టుకొచ్చి ఇచ్చినటువంటి వాళ్ళకి మా యజమాని సాధువు తన కూతురిచ్చి పెళ్లి చేస్తాడని చాటించారట. బియ్యం ఖరీదు కంటే నూనె ఖరీదు 3 రెట్లు ఎక్కువ. ఆ రోజుల్లో బియ్యం కేజీ 10 రూపాయలు అయితే నూనె 3 బదులు 30 రూపాయలు ఉంటుంది. బియ్యం తీసుకుని నూనె ఎవడిస్తాడు, 30 రూపాయలు అంటే లాసేనా కదా మరి. అందరూ నవ్వారట, గొప్ప బేరం అన్నారట. ఊళ్ళో అంతా నవ్వారు. కానీ ఒక ఇంట్లోంచి ఒక కుర్రాడు ఇలా రెండోయ్ అన్నట్ట. ఆ కుర్రాడు మంచి అందంగా ఉన్నాడు, అలాగా ఓ 25 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళును, వాడు రమ్మను కానీ వీళ్ళు వెళ్ళారు. ఏ పాత్రతో బియ్యం తీసుకున్నానో ఆ పాత్రతో మీకు నూనె ఇవ్వాలి అంతే కదా అన్నట్ట. అవునండి అన్నారు వాళ్ళు. వెంటనే ఈయన పట్టుకురండి బియ్యం అన్నట్ట. ఓ బస్తా బియ్యం పట్టుకొచ్చారు వాళ్ళు. ఆయన ఒక పళ్ళెం పట్టుకొచ్చాడు. ఆ పళ్ళెనికి అంచులు ఉండవు, ఇలా ఉంటుంది అంతే. దాని నిండా గోపురం పెట్టినట్టు బియ్యం తీసుకుని ఆ బియ్యం లోపల పోసి దాని మీద ఒక నూనె బొట్టు వేసేట. ఇప్పుడు ఏమైంది, నూనె బొట్టు మొత్తం పళ్ళెం అంతా వ్యాపించేసింది. ఇంకో బొట్టు వేస్తే కింద కారిపోతుంది, తీసుకెళ్ళండి బొట్టు అన్నట్ట. ఆరి నీతులు దాంట్లో ఇలా ఉండాలి అని కుర్రాడిని పట్టుకుపోయారు. సాధువు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఆనందపడిపోయాడు. వెంటనే ఈ కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. కళావతికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లిలో హడావుడిలో మర్చిపోయాడు పాపం ఆయన పొరపాటున. వ్రతం చేయకూడదని కాదు, కర్మయోగం అలా ఉంది, ఇంత కథ నడవాలి, భగవంతుడు మనల్ని పరీక్షించాలి, అందుకే వ్రతం విషయం మర్చిపోయాడు. దాంతో స్వామివారి కోపం వచ్చింది. ఈ వ్రతం పేరు సత్యనారాయణ వ్రతం. అంటే ఆ నారాయణుడు సత్యం పలికే వాళ్ళని అనుగ్రహిస్తాడు, సత్యం పలికిన వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఆయన వ్రతం చేస్తే ఫలితం సత్యం, అందుకే ఆయన సత్యదేవుడు. ఫలితము సత్యం, సత్యానికి విలువ ఉంది ఆయనకి. సత్యం వ్రతం సత్యపరం త్రినేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే అని మూలంలో శ్లోకం ఉన్నది. ఆయన సత్యవ్రతుడు, సత్యమే లోకంగా కలిగిన వాడు, సత్య ఆత్మకుడు. అటువంటి ఆయనకి నమస్కారం. ఇప్పుడు ఈయన సత్యం తప్పడంతో కోపం వచ్చి నీకు దారుణ వేదన కలుగుగాక అని సంకల్పించాట. ఆ సంకల్పం వల్ల ఏమైంది, పెళ్ళైన వెంటనే ఎవరైనా 16 రోజులు పండగ అయ్యేదాకా ఇంట్లోకి కదులుతారా? ఈయనకి వెంటనే కోరిక కలిగిందిట అల్లుడికి అన్నీ అప్పగించాలని. అల్లుడు మనం సముద్రవర్తకానికి బయలుదేరదాం బయలుదేరన్నట్ట. పోనీ ఈయన కూడా మొహమాటానికి అలాగే మామయ్య అన్నాడు. ఇద్దరు కలిసి 14 ఓడలు వెంట పెట్టుకుని సముద్రయానానికి బయలుదేరారు. పోనీ అప్పుడైనా అమ్మాయి అయినా ఏమండి పెళ్ళయ్యి ఇవ్వాలే కదా, కనీసం 16 రోజుల దాకా ఆగండి అందా కళావతి, పోన్లే తీసుకెళ్ళిన అన్న అంది. లీలావతి కూడా తీసుకెళ్ళండి, అల్లుడికి అలవాటు అవుతుంది అందిట. ఇది యోగం అంటారు. ఈరోజు పెళ్ళయింది, మరునాడు వర్తకానికి బయలుదేరారు వాళ్ళు. దారిలో ఒక ఊళ్ళో లంగరు వేశారు. ఆ లంగరు వేసి ఊళ్ళోకి వెళ్ళబోయే సమయానికి స్వామివారి సంకల్పం కదా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు చంద్రకేతుని ఒక మహారాజు. ఆ ఊరి పేరు రత్నసానుపురం. అది ఇప్పటికి కూడా ఇండోనేషియాకి ఆ తర్వాత మలేషియాకి మధ్యలో ఉంటుంది. చాలా గొప్ప అద్భుతమైన నగరం అన్నమాట. ఆ ఊరి పేరు రత్నసానుపురం. రాజుగారు చంద్రకేతు మహారాజు సముద్రంలో ఓడలు పెట్టారు. వీళ్ళు చిన్ని పడవల్లో ఒడ్డుకొచ్చారు లైఫ్ బోటుల్లో, ఎందుకంటే ఓడలు ఒడ్డుకు రావు, చాలా పెద్దవు కదా. ఓడలు ఒడ్డుకొస్తే తర్వాత సముద్రంలోకి వెళ్ళవు. ఆ రోజు చీకటి పడిన తర్వాత వీళ్ళు కిందకి దిగారో లేదో ఆ ఫోటో తమాషా జరిగింది. రాజుగారు గాఢంగా నిద్రపోతూ ఉండగా కొంతమంది దొంగలు వచ్చి రాజుగారి ఖజానాకి కన్నం వేశారు. మామూలు దొంగలైతే ఖజానాకి కన్నం వేసి డబ్బులు పట్టుకుపోతారు కదా, వీళ్ళు నిజమైన దొంగలు కాదు, భగవత్ సంకల్పం వల్ల పుట్టిన చోరులు. వాళ్ళు కావాలని రాజుగారు అంతఃపురం దగ్గరికి వెళ్ళి శబ్దం చేసి రాజుగారిని లేపారు. లేపి మోట్లలా చూపించి పరిగెత్తడం మొదలెట్టారట. అసలే నిద్రమత్తులో ఉన్న రాజుగారి దొంగలు చూసి పళ్ళు పటపడ కొరికి భటులారా భటులారా పట్టుకోండి దొంగలను అన్నాడు. దొంగల వెంట పరిగెత్తారు భటులు. దొంగలు కావాలని భటులకి కనబడుతూ మెల్లిమెల్లిగా పరిగెత్తి ఇంకో దొంగడైతే పారిపోతాడు. కానీ వీళ్ళు కావాలని కనబడుతూ ఈ మూటలు భటులు చూస్తూ ఉండగా సాధువు గారు తెచ్చిన ఓడలో వేసి మాయమైపోయారు. భటులు వెంటనే ఓడలోకి వెళ్ళి చూశారు. ఓడ నిండా ఈ రాజుగారి ఖజానాలో ఉన్న నగల మూటలు ఉన్నాయి. వాటి మీద కొన్ని కాసుల మీద రాజుగారి స్టాంప్ కూడా ఉంది, ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి బంగారపు కాసుల మీద. వాటి మీద ఇంకేముంది, వీళ్ళు వర్తకులు కాదు, వర్తకుల ముసుగులో ఉన్న సముద్రపు దొంగలు, ఇంగ్లీష్లో పైరేట్స్ అన్నమాట వీళ్ళు. అమ్మా వ్యాపారం వంకతో దొంగతనాలు చేస్తారా అని అల్లుడు గారిని మామగారిని వాళ్లే ఓనర్లని తెలుసు గనక కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి అర్ధరాత్రి వాళ్ళు రాజుగారి దగ్గర నిలబెట్టారు. అసలే నిద్రమత్తులో ఉన్నాడు రాజుగారు. ఆ మత్తులో ఒళ్ళు మండి విచారణ లేదు ఇంకోటి లేదు, దొంగలు దొరికారుగా యావజ్జీవ కారాగార శిక్ష వేసేయండి అన్నట్ట. వీళ్ళని తీసుకెళ్లి జైల్లో బారేశారు. నీళ్ళోడుతున్న నల్లని రాతితో కట్టబడిన భయంకరమైన చెరసాలలో ఇరుకు గదుల్లో మామగారు అల్లుడు పడిపోయారు. పాపం ఏ దోషమూ లేదు, ఏ వ్రణము మా ఎడల లేదు, ఈ నింద కలిగింది కర్మ అని పాపం బాధపడ్డారు. వాళ్ళు నిజాయితీ పరులు, అసలు దొంగ వ్యాపారం కూడా చేరేటవాళ్ళు ఎప్పుడు. వ్యాపారంలో కూడా ధర్మ పద్ధతితో వ్యాపారం చేసే వాళ్ళకి ఈ కర్మయోగం కలిగింది. చూసారా కాలం అంటే అదే. అందుకనే వ్రతం చేస్తామని సంకల్పిస్తే తక్షణం చెయ్యాలి. ఈలోపు ఇక్కడ వీళ్ళు జైల్లో పడి వీళ్ళను అలమటిస్తూ ఉంటే అక్కడ లీలావతికి కళావతికి వారి కష్టాలు వారికి వచ్చాయట. లీలావతికి అనారోగ్యం వచ్చింది, కళావతికి నీరసం పట్టుకుంది. ఇంట్లో ఉన్న సామానంతా మాయమైపోవడం మొదలెట్టిందిట. బంగారపు కంచాలు కళ్ళు ముందు నడిచెళ్ళిపోయాయిట, నడిచి టాటా బిర్లా అంటూ వెళ్ళిపోతున్నాయట. కంచాలు మంచాలు ధాన్యాలు అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఇంట్లో గుండ్రాయి ఉంది, ఏదో పిండి రుబ్బుకునే రాయి, అది కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయిందిట. టకా 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 నడుచుకుంటూ వెళ్ళిపోయిందిట. అందుకే నాకు సమస్య ఇచ్చాడు ఒకడు, గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచానని. తిండ్రించిన శని దోషం వల్ల గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచానని 2000 సంవత్సరంలో సహస్రావధానంలో చెప్పాను అన్నమాట నేను. తిండ్రించిన శని దృష్టిని గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచానని పూర్తి చేశాం. తేడా వస్తే మన కళ్ళ ముందు నడిచి వెళ్ళిపోతే ఎలా పోతాయో తెలియదు కర్మ. మీరు చూడండి జేబులో 100 ఉంటుంది, అసలు ఎలా పోయిందో తెలియదు పోతుంది. అదే యోగం అంటే. తిండి లేక అల్లాడిపోయారు 10 మందికి పెట్టిన పుణ్యాత్ములు, ఇప్పుడు కొంప మాత్రమే మిగిలి దారిద్ర్యంతో అలమటించిపోయారు. తల్లికి తిండి లేక మంచాన పడితే కళావతికి జాలి కలిగి మా అమ్మకి ఈ చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణుల ఇంటి నుంచి ఇంత అన్నం పట్టుకొచ్చిద్దాం అనుకుని ఆ పక్కింటికి వెళ్ళింది. ఆ సమయంలో పక్కింటి వాళ్ళు ఈ వ్రతం చేస్తున్నారు. ఆహా ఇదేదో బాగుందనుకుని అక్కడ ఆగిపోయింది ఆమె. సాయంత్రం వేళ మొదలు పెట్టినటువంటి ఈ వ్రతం 7 8 అయ్యింది, ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది జనం ఉన్నట్టున్నారు అక్కడ. దాంతో 3:30 మొదలెట్టేది కాస్త కొంచెం లేటుగా మొదలెట్టారు, దాంతో అప్పుడే పావు తక్కువ ఏడయ్యింది. కథ జరుగుతోంది, ఈవిడ అక్కడ కూర్చుంది, వ్రతం అయ్యేదాకా ఉండి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చిన వాళ్ళలో నాబోటాడు ఒకడు ఉన్నాడు, విడిచిపెట్టకుండా పాటలు 2-3 పాటలు కూడా లంకించకూడదు, ఇంకొంచెం ఎక్కువ 5 నిమిషాలు ఎక్కువ పెట్టింది. ఆఖరన వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు గుచ్చుకుని ఈ ప్రసాదం తాను కొంచెం తిని ఎంత బాగుందో ఇది మా అమ్మ తింటే ఆనందిస్తుందని వాళ్ళ అమ్మకి పట్టుకొచ్చి ఇచ్చింది. వెంటనే వాళ్ళమ్మ, ఏమమ్మా పెళ్ళయిందనివి, ఇంత చీకటి పడేదాకా బయట తిరిగితే జనం ఏమంటారు అందిట. ఏమిటో ఆ రోజులు అలా అనేవారు, పెళ్ళైన వాళ్ళు తిరిగితే పెళ్ళైన వాళ్ళు తిరిగితే అలాగా అంటారు, పెళ్లి కాకుండా తిరిగితే పెళ్లికి అందనివి తిరిగితే అలాగే పెళ్ళి ఎలా అవుతుంది అంటారు. మొత్తమే తిరగకూడదు, అందులో ఒకడు కూడా లేడు అన్నది. అంటే నేనేం సరదాగా తిరిగానమ్మా, ఏదో నీకు ఇంత అన్నం తెద్దామని వెళ్ళాను, పక్కింటి బ్రాహ్మణులు వ్రతం చేసుకుంటున్నారు, ఆ వ్రతం పేరు సత్యనారాయణ వ్రతం, ఆ వ్రతం అయ్యేదాకా ఆగి కథ విని ఇంత ప్రసాదం తెచ్చాను, ఎంత బాగుందో తిను అని ఇంత ప్రసాదం నోట్లో పెట్టగానే అప్పుడు లీలావతికి అసలు విషయం గుర్తుకొచ్చింది. అమ్మాయి, ఇప్పుడు నాకు మన కష్టములకు మూల కారణమేమిటో తెలిసింది. మీ నాన్నగారు నువ్వు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు, తీరా పుట్టాక సత్యనారాయణ వ్రతం చేయకుండా వాయిదా వేశాడు, అలా వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అన్నాడు, చివరికి పెళ్లిలో కూడా చేయడం మర్చిపోయాడు. దీనివల్లే స్వామివారికి ఆగ్రహం కలిగింది, ఆయనేం వ్రతం చేయమని కోరాడా మనని, మనం కావాలని కోరికల కోసం మొక్కుకున్నాం, మొక్కుకున్నాక మాట నిలబెట్టుకోవాలి. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప, సత్యం కంటే ధర్మం లేదు, సత్యం కంటే తపస్సు లేదు. ఆ సత్యం తప్పడం వల్లే, అసత్యం వల్లే మనకి కష్టాలు వచ్చాయి. నా అనుమానం మీ నాన్న మీ ఆయన ఎక్కడో కష్టాల్లో ఇరుక్కునే ఉంటారు, ఇప్పుడు నాకు అర్థమైంది అని వెంటనే 2 చేతులు జోడించి, నా భర్త నేను మేమందరం చేసిన అపరాధాలు క్షమించు స్వామి, మా ఆయన తిరిగి వచ్చాడనే వార్త వినగానే వ్రతం చేస్తానని మొక్కుకుంది. వెంటనే స్వామివారు సంతోషించారు, ఈవిడికి రోగం తొలగించాడు. అక్కడ టక్కన చంద్రకేతు మహారాజు గారికి కల్లో కనబడ్డాడు. రాజుగారు నిద్రపోతుంటే కలొచ్చింది, కల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి, ఏమోయ్ చంద్రకేతు, నువ్వు సాధు అనే ఒక వర్తకుణ్ణి, ఆ వర్తకుడి అల్లుణ్ణి చెరసాల్లో పెట్టావు, వాళ్ళు నిర్దోషులు, వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు, వాళ్ళు అమాయకులే, కాకపోతే వాళ్ళు నా వ్రతం చేస్తామని మాటిచ్చి తప్పడం వల్ల నేను ఆగ్రహించి శపించాను, ఆ శాపం వల్ల వాళ్ళు దొంగల కింద నీకు కనపడ్డారు, ఇదంతా నా మాయ, రేపు ఉదయం వాళ్ళని చెరసాల నుంచి విముక్తులను చేసి వారి సంపద వారికి ఇచ్చి మర్యాదగా వాళ్ళని పంపకపోయావో నిన్ను నీ రాజ్యాన్ని ధ్వంసం చేస్తానన్నట్ట. రాజుగారు హడిలిపోయి తెల్లవారుజామున లేచి సభ ఏర్పాటు చేసి మంత్రుల్ని పిలిచాడు, జరిగిందంతా చెప్పాడు. ఈ కళ అర్థం ఏమిటంటే, సందేహం లేదు మహారాజా, ఇది విష్ణు యొక్క మహిమే, లేకపోతే ఆ వర్తకులు ఏమిటి దొంగతనం చేయటం ఏంటి, వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడికి వచ్చి వర్తకం చేస్తున్నారు, ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర ఇంత దోషం ఎరుగుదామా, పైగా నిజంగా దొంగళ్ళు అయితే ఈ డబ్బుచ్చుకుని ఇదిగో మా వాడలో డబ్బు ఉంది అని ఇక్కడ ఎదురుకుండా వాడ దగ్గర నిలబడతారా, విష్ణువు చెప్పిన మాట విని వాళ్ళని విడిచిపెట్టేయండి అనగానే రాజుగారు వాళ్ళని చెరసాల నుంచి అక్కడికి రప్పించాట. వాళ్ళు వచ్చి రాగానే హడిలిపోయారండి, అయ్యి జైల్లో అయినా పడున్నాం, ఇప్పుడు మళ్ళీ పిలిపించాడు, ఈసారి విచారణ లేకుండా ఉరిశిక్ష వేస్తాడేమో అని కంగారు పడుతూ ఉంటే, మీరేం కంగారు పడకండి, ఇదంతా విష్ణువాయ, అంతా వైష్ణవాయ, మీరు వ్రతం చేస్తామని మాటిచ్చి తప్పారట, అందుకే స్వామి మీకు ఈ కష్టం కలిగించాడు, ఇక మీ దారిని మీరు వెళ్ళండి అనగానే హమ్మయ్య అనుకున్నారట. వీళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు తీయించి అప్పటికే నెలలాళ్ళుగా జైల్లో ఉన్నారు, దాంతో గెడ్డాలు మీసాలు పెరిగాయి, క్షౌరం చేయిస్తూ ఉన్నారట. ఇదివరకు ఆయన క్షౌరం చాలండి అంటే, కాదు ఆ క్షౌరం కాదు ఈ క్షౌరం కూడా చేయిస్తాను, ఇది కూడా నాకు క్షౌరం అయినా పర్వాలేదని ఆ గడ్డాలు వేసాలు తీయించి ఖర్చులు ఆయనే పెట్టుకుని రాజుగారు వీళ్ళ ఆస్తి వీళ్ళకి తిరిగిచ్చి ఈ ఓడలు చెప్తూ చేసినవి తిరిగిచ్చి ఇంకొంచెం డబ్బు కూడా ఇచ్చి వెళ్ళి రండి అనగానే, నారాయణ బతికి పట్టగట్టామురా బాబు అని ఓడలెక్కి ఇంటికి బయలుదేరారట ముందు. ఇక్కడికి 3వ అధ్యాయం అయిపోయింది.